तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। క్రమక్రమంగా మన జీవన దేవతా సాధన వైటాలిటీ, జీవించే కళ, జీవించే విజ్ఞానము, జీవించే టెక్నిక్ మూడు నేర్చుకుంటున్నాం మనం. జీవించే కళ ఆర్ట్ ఆఫ్ లివింగ్, జీవించే విజ్ఞానము సైన్స్ ఆఫ్ లివింగ్, జీవించే టెక్నిక్ టెక్నాలజీ ఆఫ్ లివింగ్. ఆర్ట్, సైన్స్, టెక్నాలజీ ఈ మూడింటిని కూడా మానవ జాతిలో ప్రతి ఒక్కరూ అందుకోవాలి. ఆర్ట్ అనేది, కళ అనేది పూర్తిగా వ్యక్తిగతమైనది, అది ఎవరు ఇంకోళ్ళకి నేర్పలేరు. ఎవరి కళ వాళ్ళది ఆర్ట్. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, చాలా బాగా బొమ్మలు గీయగలడు. పిల్లవాడికి అది అంత బాగా బొమ్మలు గీయటం అనేది నేర్పించలేదు. ఒక విద్వాంసుడు ఉన్నాడు, తన పుస్తకాలు రాస్తాడు. ఇప్పుడు కాళిదాసు రాశాడు, అతనిలాగా వాళ్ళ పిల్లల్ని రాయమంటే రాయలేదు. కళ అది, లోపల నుంచి వచ్చేటటువంటిది. మొదట దాన్ని పట్టుకుంటున్నాం మనం, ఆర్ట్ ఆఫ్ లివింగ్, జీవించే కళ. దానిని సైన్స్ గా మార్చారు శ్రీరామ్ శర్మ ఆచార్య. సైన్స్ లో ఏంటి, నీకు వచ్చినా రాకపోయినా, తెలిసినా తెలియకపోయినా, నువ్వు నేర్చుకున్నంత ఖచ్చితంగా నువ్వు చేయగలవు. సైన్స్ లో, విజ్ఞానంలో నీకు ఏదైనా నియమం తెలిస్తే, ఒక నియమం తెలిసినా ఆ నియమాన్ని నువ్వు ఆచరించగలవు, ఇంకోళ్ళకి చెప్పగలవు. సైన్స్ లో ఉన్న తేడా ఆర్ట్కి అర్థమైంది కదా. సైన్స్ లో నీకు తెలిసింది పూర్తిగా ఇంకోటికి అందజేయగలవు. ఆ నియమాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా అందజేయగలవు, కానీ నీకు నేర్చుకునే హృదయం లేదు, నీకు కళ లేదు అనే ప్రశ్న ఎక్కడా రాలేదు. పూర్తిగా అందజేయగలదు, సైన్స్ ఆఫ్ లివింగ్. ఈ సైన్స్ ఆఫ్ లివింగ్ గురువు గారికి వచ్చు, గురువులకి వచ్చు. గురువుల చరిత్రలో ముఖ్యంగా దత్తుడు, అవధూతలు, వాళ్ల చరిత్రలో మీరు చాలాసార్లు చూసి ఉంటారు. ఆయు ప్రమాణం వాళ్ళు పెంచుతూ ఉంటారు. ఉదాహరణకి శ్రీపాద శ్రీవల్లభుడు లైఫ్లో సావిత్రి అనే ఆవిడ, తన భర్త బావలేదు అని తీసుకొస్తే ఆయన దారిలోనే చచ్చిపోయాడు. సరే, నేను ఎలాగో వచ్చాను ఇక్కడికి, నేను దర్శనం చేసుకుని వచ్చేస్తాను ఆయన్ని, లోపల మీరు దాన సంస్కారాలకు ఏర్పాటు చేయండి, నేను కూడా ఆయనతో దానం అయిపోతాను, అంచేత గురువుని దర్శించుకుని పోదామని. అందుకని భర్త మరణించాక గురువు గారి దగ్గరికి వెళ్ళింది. గురువుగారు ఊరుకోవచ్చు కదా, ఆయన నోరు అలా ఆడుతూనే ఉంటుంది గురువులకి. అంచేత ఏమన్నాడు అంటే, అష్ట పుత్రవతి భవ, 8 పిల్లలు ఉండాలి నీకు అన్నాడు. భర్త పోయాడు. అక్కడ ధన సంస్కారాలకే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగా ఓకే ఆయన శవాన్ని తీసుకురండి అన్నాడు. తీసుకొచ్చాడు, 30 ఏళ్ళు లైఫ్ ఇచ్చాడు. తర్వాత శిష్యులు అడిగారు, మరి యముడు టైం అయిపోయింది అన్నాడు, మీరేమో 30 ఏళ్ళ లైఫ్ ఇచ్చారు, అంటే యముడికి అసలు ఏమైనా క్యాలిక్యులేషన్ రాదా, లేకపోతే అయితే ఇన్కమ్ ట్యాక్స్ లో కొంచెం మనం అడ్జస్ట్మెంట్ చేస్తున్నట్టు ఏదో అడ్జస్ట్మెంట్ చేస్తే మీరు దాన్ని అడ్జస్ట్ చేశారా, అంటే నేనేం సీఏని కాదయ్యా, నేను చేసింది ఏంటి అంటే నెక్స్ట్ బర్త్ లో వాడి జీవితంలో ఉన్నటువంటి 30 ఏళ్ళు ఈ జన్మలో కలిపాను. ఆ విజ్ఞానం ఉంది. ఇది ఒక ఉదాహరణ ఇచ్చాను, మీరు చాలా ఉదాహరణలు ఈ డయాస్ మీద నుంచి విన్నారు, ఆ డయాస్ మీద నుంచి విన్నారు, ఏ గురువుల చరిత్ర చదివినా మీకు ఇది కనిపిస్తూనే ఉంటుంది. ఇది సైన్స్. లాంజివిటీ అనేది ఒక సైన్స్. ఆ సైన్స్ కి భారతదేశానికి పరిపూర్ణమైనటువంటి హక్కు ఉంది. ఆ సైన్స్ కి పేరే వాళ్ళు ఆయుర్వేదము అని పెట్టారు. ఆయుర్వేద అంటే ద సైన్స్ ఆఫ్ లాంజివిటీ అని. చివరికి అది ఎక్కడ దిగజారిందంటే ఎల్లోపతి వాళ్లు చేస్తున్న వైద్యాన్ని చూసి దానికి తగినట్టు మారిపోయారు. దిగజారిపోవటం గురించి నేను మాట్లాడుతున్నాను, అది కరెక్ట్ చేసుకోవాలి. ఆయుర్వేదం తెలిసి ఉన్నటువంటి వాడు లాంజివిటీని ఎంతైనా మార్చుకోవచ్చు. మీరు ఇంకోటి కూడా అర్థం చేసుకోండి, సిద్ధారూఢ స్వామి తాలూకు ఎక్కడ హంపి నుంచేనా, హుబ్లి నుంచి వచ్చారు సిద్ధారూఢుడు. మొన్న మొన్నటి వాడే, ఎప్పుడో బీసీ నాటు యోగ కాలంలో నాటి వాడు కాదు, వెరీ రీసెంట్ గురు. ఆయన దగ్గరికి ఒక మామూలు మేస్త్రి, మామూలు మేస్త్రి అన్నది అంటే ఆ మామూలు అంటంలో ఎంత నేను దాన్ని దిగజారుస్తున్నానో అర్థమైందా, మేస్త్రితో కూడా వాడికేం తెలియదు, ఎదో ఇటుక మీద ఇటుక పెట్టి కట్టగలదు అన్న మేస్త్రి ఉన్నాడు. అతను మండపం కట్టమన్నాడు. మేస్త్రి ఇటుక మీద పోతే ఇటుక పెట్టగలను, మండపానికి డిజైన్ చేయాలి, అది చెయ్యాలి, నాకు ఎలా వస్తుంది అన్నాడు. నేను చెప్పాను కదా నువ్వు చెయ్యన్నాడు. సరే ఏదో గీతలు గీశాడు. గీతలు గీశాక బాంబేలో ఐరన్ ఫ్యాక్టరీలో దాన్ని మౌల్డ్ చేయించాల్సి వచ్చింది. ఇక్కడ జరగలేదు, అప్పుడు ఇంకా విదేశీయులు ఉన్నారు. సరే ఇతను మేస్త్రిని తీసుకెళ్లాడు. అక్కడితో ఇంజనీర్ బాబు నువ్వే ఏదో చెప్పుకోవాడికి, నాకేం అర్థం కాలేదు నీ డిజైన్, ముందే చెప్పుకుంటాడు అక్కడున్న వాళ్ళకి, ఫ్యాక్టరీ ఓనర్ వాళ్ళకి, అక్కడున్న ఇంజనీర్స్ కి, ఇలా వస్తున్నాడయ్యా ఒకడు మేస్త్రి అని. న్యాచురల్ని చిన్న చూపు చూస్తారు కదా, అంతే అతను కూర్చోమనలేదు. వాడేమో ఆ ఇంజనీర్స్ వాళ్ళు కుర్చీలో కూర్చున్నారు, ఏంటయ్యా నువ్వు మండపానికి నువ్వు ఏదో మౌల్డ్ చేయమన్నావు ఇనుప ఊచ, అది ఎలా చేయాలి, ఏమిటి, హాలోగా ఉండాలి అంటే పైపుల్ని మౌల్డ్ చేయమన్నాడు, రాడ్స్ అని కాదు. తేడా అర్థమవుతుందా, రాడ్స్ అంటే గట్టిగా ఉంటాయి, పైపులు ఏముంటాయి, హాలోగా ఉంటాయి. హాలోగా అంటే అర్థమవుతుంది కదా, లోపల ఖాళీగా ఉంటుంది, పైపుల్ని మౌల్డ్ చేయాలి. సరే అతను మొదటి గీత గీశాడు. అక్కడున్న ఇంజనీర్స్ అందరూ లేచి నిలబడి వాళ్ళ కుర్చీలో కూర్చోబెట్టి మీరు డిజైన్ గీయండి. మొదటి గీతలో వాళ్ళకి తేడా తెలిసిపోయింది, వీడికి చాలా వచ్చిందని. సరే ఆ మౌళ్ళు చేయించుకున్నారు, వచ్చారు. వచ్చాకేమైంది, చనిపోయాడు. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అయింది, ఆ మండపం 11 ఏళ్ళే ఎంతో పట్టాలి, చనిపోయాడు. సిద్ధారూఢ స్వామిని కబురు వెళ్ళింది, అవునా చనిపోయాడా అన్నాడు. వచ్చాడు, అవును చనిపోయాడు, మరి ఏం చేద్దాం అన్నాడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఏ సైన్స్ మీరు నేర్చుకోబోతున్నారో అది మీరు చేయొచ్చు. అదే చెప్పాడు ఆయన కూడా, ఇప్పుడు నేను చేసింది నేనేం మ్యాజిక్లు ఏం చేయటం లేదు, ఆ నియమాలు తెలిస్తే మీరు చేయవచ్చు. కానీ ఇప్పుడు నాకు ప్రాబ్లం వచ్చింది, ఎవరైనా మీరు మీ ఆయువులో కొంత భాగం దానం చేస్తే బతుకుతాడు. అంతవరకు అయ్యో పాపం ఇతను బతుకుంటే బాగుండు, చాలా కష్టపడి పనిచేస్తున్నాడు అన్న వాళ్ళల్లో ఎవరో కొంచెం మీ ఆయువు ఇవ్వండి అంటే రెండు కారణాలు అక్కడ. ఒకటే టెక్నికల్ భయం, నా ఆయువు నేను, తర్వాత నా ఆయువు నేను ఇవ్వగలనా లేనా, టెక్నిక్ తెలియాలి కదా ఇవ్వటానికి. అప్పుడు సరే ఒకళ్ళు ఎవరైనా మీలో ఒకళ్ళు లేచి మీరు 5 ఏళ్ళు ఆయువు దానం చేయండి నేను అతనికి ఇచ్చేస్తాను అన్నది. ఇప్పుడు పేర్లు ఉన్నాయి అక్కడ, తెలుగులో వస్తుందని చెప్పారు. మరి పుస్తకం కనుక్కో, ఇంగ్లీష్లో చదివాను ఆ బుక్, నేను అందులోంచి చెప్తున్నాను. అది తెలుగులో కూడా 3 రోజుల్లో ప్రింట్ అయ్యి వస్తాయన్నారు. వస్తే చూసుకోండి, ఆ పుస్తకాలు చాలా ఇంపార్టెంట్. అందుకే ఒక గురువుది సరిపోదు, అందరి గురువులది కావాలి. సరే నేను 5 ఏళ్ళు జీవితం ఇచ్చిస్తున్నాను అన్నాడు. మనస్ఫూర్తిగా ఇస్తున్నావా అన్నాడు. మీరు 5 ఏళ్ళు అడిగారని 5 ఏళ్ళు అడిగాను కాదు, నా మొత్తం జీవితం తీసేసుకోమంటే తీసేసుకోండి, మీ పని కోసం కదా అడిగాను. లేదు లేదు, 5 ఏళ్ళు నాకు చాలు అన్నాడు. పుస్తకంలో ఆ మంటపం బొమ్మ కూడా వేశారు, హంపీలో సిద్ధారూఢ స్వామి యొక్క ఆశ్రమం, ఆయన కట్టింది. చనిపోయి 5 ఏళ్ళు ఆయుష్ తీసుకున్నాక మళ్ళా 11 ఏళ్ళు బతికాడు. దానికి కారణాలు ఉన్నాయి. ఎందుకో అంటే నీకున్న ఆయువుని నీకు టెక్నిక్ తెలిస్తే మళ్ళా గురువు లాంజివిటీ పెంచక్కర్లే. మిగతా 6 ఏళ్ళు తను తెచ్చుకున్నాడు. అర్థమవుతుంది, ఆయుర్వేద ఇది ఒక సైన్స్, అది కూడా మీరు ఇక్కడ నేర్చుకోబోతు. ఇక్కడ అంటే ఇక్కడ నేర్పుతానా? సత్రయాగ క్లాసెస్ లో ఈ విద్య ప్రపంచానికి అందరికీ కావాలా? ఒకళ్ళిద్దరు తెలిస్తే అదొక లాభం, ఇంకొకళ్ళిద్దరు తెలిస్తే మీరు చాలా మ్యాజిక్లు చేసుకుంటూ చాలా. కానీ పరమ పూజ గురుదేవులు ఏదీ రహస్యంగా ఉంచలేదు, చాలా ఓపెన్ గా ఇచ్చేశారు. అవంతా కూడా గాయత్రి మహావిద్యానని 3 పుస్తకాలు ఉన్నాయి, అందులో మొత్తం ఈ విద్య అంతా ఇచ్చారు. అంత డైరెక్ట్ గా ఎందుకు చెప్పగలుగుతున్నాను అంటే నాతో సంబంధం ఉన్న వాళ్ళకి నా జీవితంలో కొన్ని చమత్కారాలు లాంటివి అనుభవంలో ఉన్నాయి. లాంటివని ఎందుకంటానంటే అవి చమత్కారాలు కాదు, సైన్సే. వాటన్నిటికీ ఆ 3 పుస్తకాలే ఆధారం మొదట్లో. తర్వాత మిగతా గురువుల చరిత్ర నేను చదువుతున్నప్పుడు ఆహా వీళ్ళు కూడా ఇదే ఉపయోగించుకున్నారు, ఏ నియమం ఉపయోగించుకున్నారు. ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నాను నేను మీకు అంటే ద సైన్స్ ఆఫ్ లివింగ్, ఆయుర్వేదం తెలుసుకోవాలి మీరు. మొదటిదేంటే ద ఆర్ట్ ఆఫ్ లివింగ్, మీ కళ. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా జీవిస్తారు, అందులో వెరైటీస్ అక్కర్లేదు. మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి, కానీ మీలాగా ఉండండి. రెండోదేంటి సైన్స్ ఆఫ్ లివింగ్. సైన్స్ ఆఫ్ లివింగ్ అంటే అర్థమైంది కదా. లివింగ్ లో ఏ సైన్స్ తెలియాలి మీకు? ఆయువుని పెంచుకోవటం తెలియాలి. దీని తర్వాత టెక్నాలజీ ఆఫ్ లివింగ్. టెక్నాలజీ అంటే ఏంటి? మీకు తెలిసిన ఒక దాన్ని ఒక కంప్యూటర్ను తయారు చేసుకుంటాం అంటే చాలా కష్టపడతాం. ఉదాహరణకి దక్షిణావర్త శంఖం అని ఓ అద్భుతమైనటువంటి శంఖం ఉంది, పేరు వినే ఉంటారు మీరు, దక్షిణావర్త శంఖం అని. దాన్ని కనుక ఎవరైనా కరెక్ట్ గా ఉపయోగించుకోగలిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ మీ మీద బాధాకరమైనటువంటి తరంగాలు పడవు, బాధలు రావు, ఉన్న బాధలు పోతాయి. అది మొట్టమొదట మన భారతదేశంలో. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, 14 అక్టోబర్ నాడు కిందటి సంవత్సరం నేను ఆల్మోస్ట్ చావు బతుకుల మధ్య ఉన్నాను. మొన్న బీహార్ స్కూల్ ఆఫ్ యోగా ఆయన నా బదులు యజ్ఞం చేశాడు, అంటే నేను కూర్చున్న స్థితిలో లేను. ఈ దక్షిణావర్త శంఖం గురించి తయారు చేసినటువంటి వ్యక్తి ఆ శంఖానాదం చేశాడు. లేచి కూర్చున్నా ఇప్పుడు మీ ముందున్నా, న్యూజిలాండ్ వెళ్ళా, అమెరికా వెళ్ళా. ఇక్కడ ఏంటి నేను చెప్తున్నది, ఏం చెప్తూ ఇదంతా చెప్తున్నా నేను? టెక్నాలజీ ఆఫ్ లివింగ్ గురించి చెప్తున్నాను. ఇంచేత ఆ భావాలు కూడా మీకు తెలియాలి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే టెక్నాలజీలో మీరు అనుభవించి చెప్తే తప్ప గ్యారంటీ ఉంది టెక్నాలజీలో. ఇంచేత ఈ దక్షిణావర్త శంఖంలో ఓ విశేషమైనటువంటి రోజు ఆ శంఖనాదం, దక్షిణావర్త శంఖనాదం ప్రకృతిలో దత్తమ్మ దత్తుడిది. ఇక్కడ టెక్నాలజీ కనిపిస్తుంది చూడండి, ఉంది కదా అది బ్రహ్మపదం రుద్రపదం. దక్షిణావర్త సంఘంగా చూపించారు, యుగశక్తి గాయత్రి దేశమే. ఈ గీత మీరు చూసుకోండి, ఆ గీత దత్త జయంతి నాడు ఆకాశంలో ఒక లైన్లో కనిపిస్తుంది. ఇందాక చూపించిన లైన్లో బ్రహ్మపాదము, విష్ణుపాదము, రుద్రపాదము ఆకాశంలో మీకు కళ్ళకు కనిపిస్తాయి. అవి ఒకే లైన్లో దత్త జయంతి నాడు వస్తాయి. అదొక పూర్ణిమ. దేని గురించి చెప్తున్నాను మీకు అర్థమైందా? టెక్నాలజీ గురించి చెప్తూ, ఈ దక్షిణావర్త శంఖాన్ని పూరించడానికి కావలసినటువంటి ఇన్స్ట్రుమెంట్ ఆయనకి కరెక్ట్ గా నాకు గుర్తులేదు, 120,000 లక్షన్నర అనుకోండి, కరెక్ట్ సంఖ్య నేను చెప్పడం లేదు. ఆయన ఇన్స్ట్రుమెంట్ తయారు చేసుకుని దాంతో ఇక్కడున్న దక్షిణావర్త శంఖం అక్కడ ఎలా మీకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మీ ఇంటి మీద ఎక్కడి నుంచి నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి, వాటిని ఎలా సవరించాలి అని చూసుకున్నాడు ఆయన. మీకు ఆ దక్షిణావర్త శంఖం కనిపిస్తోందా? ఇదేమో ధ్రువుడు, సప్త ఋషులు, ఇదేమో మన రాశి చక్రము. మన పృథ్వీ చుట్టూ కూడా 12 రాసులు తిరుగుతూ ఉండేవి. ఈ మొత్తం అక్కడి నుంచి వచ్చేటటువంటి ఆ శంఖనాదమే దత్త జయంతి నాడు మీకు డైరెక్ట్ గా అందుతుంది. ఇది యాక్చువల్ గా మీకు చూడగలిగితే అంత దూరదృష్టితో మీకు కంటికి కనిపిస్తుంది. ఇది ఫోటోగ్రాఫ్ అన్నమాట, ఎలక్ట్రాన్ రేడియో ఫోటోగ్రాఫ్ తో దూరం నుంచి తీసినటువంటి ఫోటోగ్రాఫ్. ఆ ఆకృతి కరెక్ట్ గా దక్షిణావర్త శంఖంలా లేదు, కానీ శంఖంలాగే ఉందిగా. తర్వాత క్లాసులో అదే మీకు ఆయన చూపించబోతున్నాడు, కానీ నేను టెక్నాలజీ ఆఫ్ లివింగ్ చెప్తున్నాను. నేను జత 150,000 రూపాయల ఇన్స్ట్రుమెంట్, ఈయన చేస్తున్న ప్రయోగాలన్నీ భారతదేశంలో ఎవడు గుర్తించడుగా? నేను చాలాసార్లు చెప్పాను, చాలా మందికి చెప్పాను, జర్మన్ సైంటిస్టులు 5 కొట్టుకున్నారు. వాళ్ళు ఇండియా వచ్చారు, ఇండియా వచ్చి ఇంతో మాట్లాడుకున్నాక ఆయన వీళ్లు కలిసి ఈ ఇన్స్ట్రుమెంట్ని మనం చాలా తక్కువ ధరకి అందజేయవచ్చు, 150,000 పెట్టుకుని మీరు ఆ దక్షిణావర్త శంఖంతో ఎలా ఉపయోగించుకోవాలి అంటే ప్రతి వ్యక్తికి కష్టం. కానీ 5,000 ఎంతో నాకు కరెక్ట్ గా గుర్తులేదు, కానీ 5,000 రూపాయలంటే ఈ కాలంలో 5-6 కలిస్తే చాలా ఈజీగా మెషిన్ మీరు తీసుకోగలరు. అప్పుడు ఏమవుతుంది మీకు, ద టెక్నాలజీ ఆఫ్ లివింగ్ తెలుస్తుంది. ఇక్కడ రసూల్ ఆ ఇన్స్ట్రుమెంట్ అతని దగ్గర ఉంది. ఎన్ని రోజులు నేర్చుకున్నాడు రసూల్ కలర్ల మెషిన్? తీసుకొస్తే తీసుకురా. ఎన్ని రోజులు నేర్చుకున్నావు నువ్వు? 1 మంత్. ఒక నెలలో ఈ మొత్తం విధానం అతనికి ఆ మెషిన్ ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఇతను మెషిన్ అక్కడ పెట్టి ఉంచుంది. కానీ అతను ఎందుకు పిలిచారంటే, ఇక్కడ మీరు యజ్ఞాలు చేస్తున్నప్పుడు మీలో వచ్చేటటువంటి వ్యక్తిగతమైనటువంటి మార్పులు, ఇక్కడ మీరు యజ్ఞం చేస్తూ ఉంటే క్రమక్రమంగా ఈ యజ్ఞం యొక్క ప్రభావం ఎన్ని కిలోమీటర్ల దూరం వెళ్తుంది అన్నది అతను టెస్ట్ చేశాడు. మొదటి రోజు 1 కిలోమీటర్ కంటే తక్కువ ఉంది యజ్ఞ ప్రభావం. ఈనాడు ఎంతవరకు వెళ్ళింది? 110 కిలోమీటర్ల వరకు వెళ్ళింది. మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా పెరుగుతూ పోతుంది. దాని ప్రభావం మీకు ఎలా కనిపిస్తోంది? ఒక వ్యక్తి వచ్చి, నా ఆశ్రమాన్ని మీకు ఇచ్చేస్తున్నాను, మీ ఆదర్శాలు నచ్చేయి. ఇంకొక స్వామి వచ్చి, మీరు చాలా మంచి పనులు చేస్తున్నారు, నా అనుగ్రహంతా. ఇక్కడికి వచ్చి ఆ మాట్లాడుతున్న వ్యక్తుల్ని మీరు ఇండివిజువల్ గా వెళ్లి మాట్లాడదలుచుకుంటే అసలు మీతో మాట్లాడు కూడా, అహంకారంతో కాదు, టైం ఉండదు. ఆ టైం లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి నాతో, వాళ్ళతో నేను స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అంటున్న ఒకే మాట ఇది, మాకు చాలా టైం ఉంది అని. టైం లేని వాళ్ళు వాళ్ళు. అంటే ఈ యజ్ఞ ప్రభావము అనేక మంది మహనీయులు మీ దగ్గరికి తీసుకురావటమే కాకుండా ఈరోజు ఇంకా ఎవరి దగ్గర నుంచి శక్తిని తీసుకొస్తుంది? విశాఖ హిమాలయాలలో ఈరోజు రాత్రి ఋషులందరూ కలిసి ప్రతి సంవత్సరము కూడా ఆ సంవత్సరంలో జరగబోయేటువంటి కాలానికి దేనికైనా అడ్డు వేయాల్సి వస్తే హిట్లర్ ని నెపోలియన్ ని లేపించిన వాళ్ళు వాళ్లే. అది శ్రీ అరవిందో జీవిత చరిత్ర చదివితే మీకు తెలుస్తుంది ఎలాగా హిమాలయాల్లో ఉన్నటువంటి ఋషులు హిట్లర్ కి అడ్డు తగిలారు, లేకపోతే హిట్లర్ గెలిచిపోతున్నాడు. అదంతా కూడా ఇదంతా ఎందుకు చెప్తున్నాను, టెక్నాలజీ, జీవన తరంగాల యొక్క టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ఎవరు చేయొచ్చు? పెద్ద సాధనలు ఏం చేయకల్లే, ఒక నెల రోజులు నేర్చుకుందాం. ఇంకా తగ్గిపోయి నేర్చుకోవాలంటే 1 వీక్ లో నేర్చేసుకోవచ్చు. కానీ ఆయన వస్తానన్నాడు, కానీ మరి తెలీదు అంటే తెలీదు అని కాదు, ఆయన చాలా బిజీ మ్యాన్. ఈ విద్య తెలిసిన వాడు ఎంత బిజీగా ఉంటాడో మీరు ఊహించగలరు కదా, ఇంకా చాలా బిజీగా ఉన్నాడు. దాని తర్వాత టెక్నాలజీ గురించి చెప్తూ కిట్ ఎక్కడుంది? కిట్ తీసుకురావక్కర్లేదు, యజ్ఞాల కిట్ ఎవరైనా తీసుకున్నారా? ఆ కిట్లో చాలా మ్యాజిక్లు ఉన్నాయి, జస్ట్ చూపించండి కిట్ అంతే, అది పైకి తీయక్కర్లే. తెలుసు వీళ్ళకి అందులో 12 ఇటుకలు, మన రాశి చక్రం, 12 రాశులు కదా చుట్టూరా ఉండేది, ఆ 12 రాశి చక్రాలు మన శరీరంలోకి దింపుకుంటాం. దింపుకున్నాక పైన కింద 6 ఇటుకలు, పైన 6 ఇటుకలు మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు, ఆజ్ఞాచక్రం నుంచి కింద వరకు జ్యోతిని మీరు తీసుకెళ్లారు 3 రోజులు ఏ యజ్ఞము చేయకుండా. మొదటి రోజు రసూల్ నాకు కంప్లైంట్ చేశారు, మాస్టారు తగ్గింది, దాని ముందు రోజు 19 కిలోమీటర్, ఇప్పుడు 110 వెళ్ళింది అనుకోండి అది వేరే విషయం, అప్పుడు 19కో ఎక్కడికో వెళ్ళింది, 7కి వచ్చేసింది. మొదటి రోజు నేనేం చెప్పాను మీకు గుర్తుందో లేదో, ఒక్కొక్క గ్రహాన్ని పిలిచాం మనం, మీకు గుర్తుందో లేదో. మొదటి రోజు, రెండో రోజు దాన్ని మార్చాం, బ్రహ్మామురారి త్రిపురాంతకారి భానుశ్శి భూమిసుతో బుధశ్చ గురుశ్చ శుక్ర శని రాహుకేతవ సర్వే గ్రహా శాంతికరా భవన్. అంటే అక్కడ గురు అనుగ్రహం కలిపాం, గ్రహాలన్నీ శాంతించాలి. బ్రహ్మ మురారి త్రిపురాంతకారి, బ్రహ్మ అంటే మీకు తెలుసు కొంతమందికి, మురారి అంటే విష్ణు యొక్క ఇంకో పేరు, త్రిపురాంతకారి శివుడు యొక్క ఇంకో పేరు. ఇంచేత ఓం బ్రహ్మ మురారి త్రిపురాంతకారి భానుశ్శి భూమిసుతో బుధశ్చ గురుశ్చ శుక్ర శని రాహుకేతవ సర్వే గ్రహ శాంతికరా భవంతు అని ఒక్కొక్క ఇటిగా పెట్టమన్నా. అంటే ఇప్పుడు మీరు ఒక్కొక్క గ్రహాన్ని పెట్టడం లేదు, అన్ని నవగ్రహాల యొక్క శాంతి గురు అనుగ్రహంతో గ్యారంటీగా తగ్గిపోతుంది. అప్పుడు మనం దీపం వెలిగించలే, యజ్ఞం చేయలే, పెరిగింది. 3వ రోజు ఆ 19 దాటిపోయి 25 గడిపోయింది, మీరు యజ్ఞం ఏం చేయలే. దీన్ని అంతర్యాగం అంటారు, సైంటిఫిక్ ప్రూఫ్ కోసం చెప్తున్నాం టెక్నాలజీ. తర్వాత ఇప్పుడు ప్రతిరోజు కొంతమందికి మాత్రమే తెలుసు, ఇంకేంటే కొంతమంది కరెక్ట్ గా యజ్ఞం ప్రారంభించే టైంకి రావటం లేదు, కానీ ముందు ఇలాగే పెట్టిస్తున్నారు కదా, 6 ఇటికలు తీసేసి ఇవన్నీ కింద ఉన్న ఇటికలు మళ్ళా పెట్టడం కష్టం అని అలాగే పెట్టించి మళ్ళీ 6 ఇటికలు పెట్టించేస్తున్నాం. అంతవరకు 25లో ఉన్నది, ఇప్పుడు ఎంతవరకు వెళ్ళిపోయింది, 110 కిలోమీటర్లకు వెళ్ళిపోయింది. అశక్తి ఇంతే, ఒకటి ఏంటి అంటే మీకు మంచి పని చెయ్యాలి అనేటువంటి భావన ఉండాలి, రెండోది దానికి తగిన వాతావరణం ఉండాలి. ఈ యజ్ఞము ఆ వాతావరణాన్ని నిర్మిస్తుంది. 110 కిలోమీటర్ల వరకు నెక్స్ట్ ఇయర్ వరకు ఈ వాతావరణం ఇంకా అలా పెరుగుతూనే ఉంటుంది. ఈ లోపల మీరు దాన్ని ఇంకా సవరించుకోగలిగితే, ఇలాగే ప్రతి డిస్టిక్ట్ లో అందరూ 3-3 రోజుల పాటు చేస్తూ ఉంటే ఈ టెక్నాలజీ ఎంతవరకు వెళ్తుంది? మొత్తం పృథ్వీకి వెళుతుంది. కానీ మొత్తం పృథ్వీకి వెళ్తుందో వెళ్ళదో మనకు తెలియదు, కానీ మొత్తం ఆంధ్రప్రదేశ్కి వెళ్తుంది, అందులో డౌట్ లేదు కదా. అప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ ఏమవుతుంది? గాయత్రి పరివారతో పాటు జగద్గురువుగా వ్యవహరిస్తుంది. ఇలాంటి వాతావరణం ఉండి ఇలాంటి క్లాసులు జరిగేటటువంటి వ్యక్తులు ఏమవుతారు? ఇంకా మీ జ్ఞానాన్ని మీరు ప్రపంచానికి అందజేయాల్సినటువంటి శక్తి ఏర్పడుతుంది. ఇక్కడ టెక్నాలజీ అనే మాట ఎందుకు వాడుతున్నాను? ఎప్పుడైతే దాని టెక్నిక్ తెలిసిపోతుందో చాలా ఖరీదైంది కూడా ఈజీగా అందరికీ అందజేయగలం. ఇది ఈ టెక్నిక్ అంతా కూడా పరమపూజ్య గురుదేవులు డెవలప్ చేశారు. మూడు కలిపారు ఆయన, జీవించే కళ, ఆర్ట్ ఆఫ్ లివింగ్, సైన్స్ ఆఫ్ లివింగ్. ఈ సైన్స్ ఆఫ్ లివింగ్ సైంటిస్టులు పట్టుకుంటున్నారు, అందుకే దాని పేరు బయోకెమిస్ట్రీ అన్నారు. ఆ బయోకెమిస్ట్రీతో చేసినటువంటి వ్యక్తులు ఈ కర్టన్ రైజర్ లో ఈ విషయాలన్నీ కూడా ఇవ్వబడి ఉన్నాయి. ఈ శంఖం గురించి ఉన్నటువంటి సైన్స్ అది తను రాశాడు. మన జిఎస్ కృష్ణ గారికి కూడా ఈ సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఆయనే అందజేస్తున్నాడు. దాంతో అది ఎలా డెవలప్ అయిందో ఇందులో ఉంది. ఇంగ్లీష్లోనూ ఉంది, తెలుగులోనూ ఉంది. ఇంగ్లీష్ తెలిస్తే ఇంగ్లీష్ చదువుకోవచ్చు. ఆ మూడే ఇక్కడ ఉన్నాయి. గాయత్రి మహావిజ్ఞాన్లో ఈయన 1956లోనే మొత్తం ప్రపంచానికి దీన్ని విజ్ఞానంగా అందజేశారు. ఇంచేత దీన్ని తెలుసుకోదలుచుకున్న వాళ్ళ ఇంట్లో గ్యారంటీగా ఉండవలసింది ఏంటి? మూడు భాగాలు, పన్నెండు ఇటికలు. ఆ ఇటికలకి ఏమని పేరు పెట్టాం మనం? ఆ యజ్ఞానికి అంతర్యాగం. ఏ అంతర్యాగం? పరశువేది, కల్పవృక్షము, కామధేనును పొందుటకై. లిటరల్ గా అక్కడ జరిగే టెక్నాలజీ చెప్పబడుతోంది. కానీ దానికి ముందు ఏం జరగాలి? ముందు మీ వాతావరణం కరెక్ట్ గా ఉండాలి, గ్రహశాంతి జరగాలి, వాస్తు దోషాలు ఉండకూడదు, దృష్టి దోషాలు ఉండకూడదు. అంచేత సమస్త గ్రహ వాస్తు దృష్టి నివారణ యజ్ఞ విధానం దాంట్లో ఉందంటే ముందు క్లీనింగ్ అవ్వాలి. క్లీనింగ్ అయ్యాక పరశువేది, కామధేను, కల్పవృక్షం మీకు అందాలి. దాని మీద బొమ్మలు కూడా వేసి ఉన్నారు ఆ కిట్లో. ఏ బొమ్మను ఎప్పుడు ధ్యానం చేసుకోవాలో కూడా వాళ్ళు చెప్తారు. అంచేత ఇక్కడి నుంచి మీరు ఈ సైన్స్ నేర్చుకోవడానికి వెళ్తున్నారు. మళ్ళా తప్పు చెప్పాను కదా, మూడు నేర్చుకుంటూ వెళ్తారు. ద ఆర్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ లివింగ్, జీవించే కళ, విజ్ఞానము, టెక్నిక్స్ నేర్చుకునేటటువంటి విద్య మీకు ఇప్పుడు అందుతోంది. అందుకే స్కూల్లో లాగే మీరు ప్రవర్తించండి, అర్థం చేసుకోండి. ఏదైనా అర్థం కాకపోతే మీరు మళ్లీ అడగండి ప్రశ్నలు అని అన్నాను. ఇలాంటి క్లాసెస్ ప్రతి డిస్టిక్ట్లోనూ కూడా మూడు రోజుల పాటు ప్రతి నెల మీరు కండక్ట్ చేయాలి. మీరే టీచర్స్. మాకేమొచ్చండి, న్యూటన్స్ లా చెప్తున్న టీచర్కి కనిపెట్టమంటే న్యూటన్స్ లా కనిపెట్టగలడా? వాడు కనిపెట్టలేడు, అసంభవం అది. కానీ న్యూటన్స్ లా ఎంతమంది టీచర్స్ చెప్తున్నారు మీ ఉద్దేశంలో? ఒకళ్ళ ఇద్దరా? కోట్ల మంది చెప్తున్నారు దాన్ని. అంచేత గురుదేవులు అందించినటువంటి ఈ మూడు తలాలలో మీరు మూడు లోకాల మీద ఆధిపత్యం స్థాపిస్తారు. ఏంటి మొదటి లోకం? జాగ్రత్త అవస్థలో ఈ భౌతిక జగత్ మీద ఆధిపత్యం. దాని తర్వాత రెండు తలాలు ఉన్నాయి, స్వప్నలోకము, నిద్రలోకము. భూర్, భువః, స్వః అని అది అక్కడ చెప్పబడుతుంది. చాలా మందికి ఉత్తనే గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉంటాయి. అంటే తత్సవితిర్వరణ్యం, భర్గోదేవస్య ధీమహి, ధీయమైన ప్రచోదయాత్ అంటే అయిపోయింది. కానీ అక్కడ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అది నిద్రాస్థితిలో ఉంటుంది. టెక్నాలజీ ఆఫ్ లివింగ్ జాగ్రత్త అవస్థలో ఉంటుంది. సైన్స్ ఆఫ్ లివింగ్ స్వప్నలోకంలో ఉంటుంది. ఈ మూడింటిని కలిపినటువంటి అద్భుతమైనటువంటి వైజ్ఞానిక జీవన్ దేవత ఇచ్చినటువంటి వాడికి మనకి ఏమని ఆయన అందజేస్తున్నాడు? ఇంకోటి, మనలో ప్రాణరక్షణ కావలసినటువంటి శక్తి బాగా తగ్గింది. ప్రాణరక్షణ చేసే మంత్రాలు ఎన్నుంటాయి? ఒకటే ఉంటుంది. లక్ష్మీదేవి ఎంతమంది దేవతలు ఉంటారు? లక్ష్మీ దేవతలు ఎంతమంది ఉంటారు? ఒకటే ఉంటుంది. కావాలంటే దానికి అష్టలక్ష్మిలోని వేరువేరుగా నీకు కావాల్సింది పెట్టుకోండి పేరు. నాన్న అనొచ్చు, తమ్ముడు అనొచ్చు, మరిది అనొచ్చు, కానీ మనిషి ఒకడే. అంచేత ప్రాణశక్తిని కోల్పోయేటటువంటి పృథ్వీ గ్రహానికే మీరు ప్రాణదానం చేస్తున్నారు. అందుకని ఈ కథలన్నీ చెప్పుకోవచ్చు. ప్రాణదానం చెయ్యొచ్చు, ఆయుర్వేదం చెయ్యొచ్చు. మనం చేస్తున్నది ఎవరికి? మానవ జాతికి తల్లిగా ఎన్ని యుగాలు బట్టో మనకి ప్రాణం పోసినటువంటి పృథ్వీదేవి ఇప్పుడు సర్వనాశనం అయిపోతూ ఉంటే కొడుకులుగా ఏం చేయాలి మనం? అంచేది మూడు సార్లు గాయత్రి మంత్రం మళ్లీ మనం ఉచ్చారణ చేద్దాం. కానీ ఈ భావనతో ఇంకా మీరు ప్రతిరోజు కనీసం ఎంత చేసుకుంటారు? గ్యారంటీగా 108 కంటే ఎక్కువ చెయ్యవద్దు. మిగతాది అధ్యయనం చేయండి, ఆ పుస్తకాలు చదవండి. ఓం భూర్భువస్వ అంటే వచ్చేసే మాటే ఉంటే భగవంతుడు తెలియాలి ఎంతమంది ఎన్ని లక్షల మంత్ర జపాలు గంటలు గంటలు చేస్తున్నారో, వాళ్ల జీవితాలు ఏమవుతున్నాయో కూడా నాకు తెలియని పరిస్థితుల్లో ఉంటుంది. మననం చేయాలి. మననాత్ త్రాయతే ఇతి మంత్ర. మననం అంటే ఏంటి? ఈజీక్వల్ టు ఎంసీ స్క్వేర్డ్ అనే ఫార్ములా ఒకసారి చదువుతాం. ఇంకా చదివాక ఈజీక్వల్ టు ఎంసీ స్క్వేర్డ్, ఈజీక్వల్ టు ఎంసీ స్క్వేర్డ్ అంటూ కూర్చోదాం. దాన్ని వెనకాతలు ఉన్నటువంటి మననం చేసుకుంటాం ఏది ఎలా పనిచేస్తుందో అని. మననం చేసుకోవడానికి ఏ పుస్తకాలు చదవాలి? మీరు గాయత్రి మహావిజ్ఞాన్ చదవాలి. ఈ గాయత్రి మహావిజ్ఞాన్లోనే మానవ శరీరంలో ఉన్నటువంటి దేవతలు సైంటిస్టులు కనిపెట్టారు. అంచేత ఈ దేవతలందరూ ఎక్కడుండాలి? మీలో మీలో ఎదగాలి, మీలో డెవలప్ అవ్వాలి. దాన్నే దేవత సాక్షాత్కారం అంటాం. సాక్షాత్కారం అంటే అర్థం ఏంటి? స్వయంగా చూడటం. ఎక్కడ చూస్తారు మీరు? మీ శరీరాల్లో చూసుకుంటారు. అంచేత ఈ మంత్రజపం చేసిన తర్వాత దేవత సాక్షాత్కారం ఎక్కడవుతుంది? బయట ఎక్కడో అవ్వదు, మీ లోపల అవుతుంది. ఏది ఎక్కడ దేవత ఉన్నదో కూడా తెలిసిపోయినటువంటి విజ్ఞానం అందజేస్తున్నారు. దాన్ని గురుదేవులు అక్షరన్యాసంగా అందజేశారు. తర్వాత చూపిస్తారు అది మన శరీరంలో. ఓం భూర్భువత్స్వ తత్ సావితువారేణీయం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. కొంచెం స్పీడ్గా తిప్పాను, ఇంకా స్పీడ్గా తిప్పితే బాగుండేది. మొత్తం మీ శరీరంలో కూడా ఆ 24 దేవతాశక్తులు ఎక్కడుంటాయో అందులో బొమ్మ కూడా ఉంది. కల్టన్ రైజర్ దాంట్లో దేవతలు మన శరీరంలో ఎక్కడున్నారు అన్నది కూడా ఈ కల్టన్ రైజర్లోనే ఇచ్చాం మనం. దక్షిణావర్త శంఖం యొక్క టెక్నాలజీ అంటే పృథ్వీ గ్రహం మీద వస్తున్నటువంటి ఆ శబ్ద తరంగాలు దేనివల్ల మనని బాధ పెడుతున్నాయని. అక్కడ ఈ విజ్ఞానాన్ని మనకు అందజేసిన జిఎస్ కృష్ణ గారు ఒక మాట అంటూ ఉంటారు, దుష్టశక్తులు మంచి శక్తులు అని లేవు. ఇప్పుడు ఎండ ఉంది ఎండాకాలంలో, అది దుష్టశక్తా మంచి శక్త? మనకి బాధ కలగజేస్తుంది అది వేరే విషయం, కానీ ఆ ఎండాకాలం లేకుండా వర్షాకాలం ఉపయోగపడదు, అవునా కదా? అంచేత నెగటివ్ పాజిటివ్ అంటూ ఏం లేవు. మనం భరించలేనటువంటి శక్తులను ఎండ ఉన్నా గొడుగు పట్టుకుంటే ఆ విధమైనటువంటి రక్షణ దీన్ని కలగజేస్తుంది తప్ప నేను ఉపయోగ ఆయన అంటూ ఉంటారు. నేనేదో నెగటివ్ ఫోర్సు పాజిటివ్ ఫోర్సు అంటే దయచేసి మీరు అది దుష్టగ్రహం అని అనుకోకుండా, అన్ని మంచివే. కొన్ని మనం భరించగలం, కొన్ని మనం భరించలేం, కానీ భరించలేనిది కూడా అవసరమే. ఎండాకాలంలో ఎండ ఉంటేనే కదా ఇప్పుడు ఈ వర్షాకాలం ఖచ్చితంగా సస్యశ్యామలంగా మారుస్తుంది. అంచేత ఈ విజ్ఞానాన్నింటినీ కూడా గాయత్రి మంత్రం ద్వారా మనము మన తల్లికి కృతజ్ఞత చూపించుకుంటున్నాం. పృథ్వీమాతకి ఆయుర్దానం చేస్తున్నాం. దాంతోపాటు మనం ఎదుగుతాం. ఇది ఇతరులకు చెబుతూ ఉంటే ఇతరులు ఎగుతారు, నిద్రలేస్తారు కనుక నిటారుగా కూర్చుని గాయత్రి మంత్రం చేద్దాం. ఆ భావన మంత్రంతో పాటు మీకు ఆ భావన తెలియాలి. దానికి గురుదేవులు తన మొత్తం జీవితాన్ని 4 ఎస్సేజ్లో ఇచ్చారు. 4 ఎస్సేజ్ అంటే ఏంటి? వ్యాసాల్లో ఇచ్చారు. 1971 ఈ సాధన ప్రపంచానికి అందజేసే ముందు ఏం చేశారు అని. ఈ పుస్తకం పేరు ప్రజ్ఞావతార కథామృతం. ఇందులో 4 ఎస్సేస్ ఉన్నాయి. మొదటి ఎస్సే జనవరి 1971 అఖండ జ్యోతిలో పడింది. నా జీవన సాధన యొక్క అంతరంగ విశేషాలు అని రాశారు ఆయన. జనవరిలో అది రాశాక ఫిబ్రవరి 1971 అఖండ జ్యోతిలో నా దృశ్య జీవితం యొక్క అదృశ్య అనుభూతులు. ఇందాక నేను చెప్పాను కదా, ఈ టెక్నాలజీ అంతా అదృశ్య అనుభూతుల్ని ఆ మెషిన్తో మీకు అందరికీ ఈజీగా అందజేయగలుగుతుంది. అక్కడ ఆయన తన సాధన ఎలా చేసుకున్నాడో రాశాడు. ఇది రాసిన తర్వాత ఆయన మధుర వదిలేసి హరిద్వార్కి వెళ్లారు. ఆయన హరిద్వార్కి వెళ్లి మిగతా సాధనలన్నీ చేశాక తను పంచవీరభద్ర సాధన చేసి శరీరం వదిలేసే ముందు 5 ఏళ్లపాటు ఆయన పంచవీరభద్ర సాధన చేశారు. చేసిన తర్వాత ఈ రెండూ రాశారు, విశ్వాసము సందేహము సమాధానము. ఫిబ్రవరి 1985 అఖండ జ్యోతిలో రాశారు. లాస్ట్ది ఇప్పుడు ఎక్కడ, ఫిబ్రవరి 1971. తర్వాత మళ్ళా 8 ఏళ్ల తర్వాత రాశారు దాని గురించి. ఆయన 14 ఏళ్ల తర్వాత రాశారు. ఆ 14 అనేటువంటి సంఖ్యకి ప్రాముఖ్యత ఏంటో మీకు చెప్పటానికి చెప్తున్నాను నేను. 14 ఏళ్లు ఆయన అఖండ జ్యోతి వస్తూనే ఉంది, అంతా రాస్తూనే ఉన్నారు. కానీ ఈ విషయం గురించి, విశ్వాసము సందేహము సమాధానము. దాని తర్వాత మే 1985 అఖండ జ్యోతిలో చమత్కారములతో కూడిన నా జీవన క్రమము మరియు దాని మర్మము. మొత్తం పుస్తకం ఆయన సైన్స్. అంటే ఇదే కనుక ఒక సైంటిస్ట్ రాసి ఉంటే అతనికి 4 నోబెల్ ప్రైజులు వచ్చి ఉండేవి. ఇది ఇంత గొప్ప పుస్తకం అని చెప్తే ఎంతమంది చదివారు ఈ పుస్తకం? మీలో ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు ఆ గ్యారంటీ 6 నెలలలో కానీ మాక్సిమం ఎంత? ఈ పుస్తకం ఆధారం. మాథన్ గురువు గారి యొక్క గాయత్రీ మంత్రం యొక్క కళ, విజ్ఞానము, టెక్నాలజీ ఇందులో నిండి ఉంది. ఇంకా గాయత్రి దాంతో పాటు ఈ పుస్తకం కూడా ఉంచుకోండి, మీరు చదువుకోండి. దీని మీద ఇంకా క్లాసెస్ వెళ్తాయి అందుకని చెప్తున్నాను నేను. ఇది ఇంకా మీరు కోసమే చదవటం లేదు, ఇంకా ప్రపంచానికి కూడా మీరు అందజేయాలి. మనమే అందరం కలిసి చదువుకోవచ్చు. దీనికి ఏదైనా ఒక కాలేజీ కట్టి గ్రనైట్ స్టోన్స్ తో కట్టుకోవాలా? ఏమక్కర్లే, ఇలా కూర్చొని చేసుకోవచ్చు. ఇంకా ఆ గాయత్రి మంత్రంలో ఆ 4 మీరు చదువుకుని ఇందులోనే ఆయన చెప్పాడు కూడా ఈ సాధన ఎలా చేయాలో. కానీ అది ఎలా చేయాలో అది చదువుకుని నేర్చుకోండి మీరు. కానీ ప్రస్తుతం ఏంటి, ఇంత అద్భుతమైనటువంటి మంత్రాన్ని, దాన్ని అందజేసినటువంటి వ్యక్తి ఇంకొక 200 ఏళ్ల వరకు ఎవరైనా కుండలిని జాగరణ దృష్టిలో ముందుకు వెళ్లదలుచుకుంటే నేను స్వయముగా సశరీరముగా ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి వాడికి చెప్తాను, దయచేసి కుండలిని జాగరణ దగ్గరికి ఎవరూ గురువు లేకుండా వెళ్లకండి. చాలా కొంపలు అంటుకుపోతాయి. కుండలిని గురించి రాసిన ప్రతి పుస్తకము కూడా తప్పు అని రాశాడు ఆయన. నేను అన్ని పుస్తకాలు చదివి ఇంకా దాన్ని కరెక్ట్ చేయడానికి ఆయన ఇదంతా సాధన చేసి అందజేశారు మనకి. అలాంటి వ్యక్తి అందజేసిన గాయత్రి మంత్రాన్ని మీరు ఇప్పుడు ఉచ్చారణ చేయబోతున్నారు. భావం ఆ భావంతో చేయండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హిమాలయాలలో ఉన్న పరమ పూజ్య గురుదేవులు యొక్క వాళ్ళు వేరుగా వాళ్ళ ఆశ్రమానికి దగ్గరలోనే దేవ సంస్కృతి విశ్వవిద్యాలయం పెట్టారు. మీరు ఆ యూనివర్సిటీలో మీరు మిమ్మల్నంతటి మీరు జాయిన్ చేసేసుకుంటున్నారు ఇప్పుడు. కానీ వాళ్ళు యూత్కి ఈ జ్ఞానాన్ని అందజేయాలని చెప్పి డివైన్ ఇండియా యూత్ అసోసియేషన్ అని పెట్టారు. డియా అని పేరు దానికి, డిఐవైఏ, డివైన్ ఇండియా యూత్ అసోసియేషన్. ప్రపంచవ్యాప్తంగా 70 కంట్రీస్లో మిల్లిమిల్లిగా ఇది వ్యాప్తి చెందుతుంది. కానీ దానికి క్లాసెస్ ఎలా పెట్టాలి, ఏం పెట్టాలి అన్నది వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు. అక్కడ మనం నిర్ణయించుకున్నామా, చేసేస్తున్నామా? చేసేసుకుంటున్నాం మనం. కానీ ఆ డివైన్ ఇండియా యూత్ అసోసియేషన్ దియాలో ఒక ఏజ్ రెస్ట్రిక్షన్ ఉంది. యూత్ అన్నంత కూడా ఏజ్ రెస్ట్రిక్షన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అంచేత 1970 దగ్గర నుంచి 2000 మధ్యన పుట్టిన ప్రతి వ్యక్తి కూడా దానికి అర్హుడే. దాని అప్లికేషన్ ఫామ్స్ ఉన్నాయి ఇక్కడ, ఇది అన్నమాట డివైన్ ఇండియా యూత్ అసోసియేషన్. అందులో ఈ జీవించే దేవత యొక్క సైన్స్, ఆర్ట్స్ అండ్ టెక్నాలజీ చెప్పడానికే వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. మనం అప్పుడే ఇక్కడ రూపకల్పన చేసుకుని మొదలెట్టిస్తున్నాము. కానీ ఇందులో మీ పిల్లలకి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా 1970 నుంచి 2000 మధ్య పుట్టిన వాళ్ళందరూ మెంబర్షిప్ తీసుకోండి. మెంబర్షిప్కి ఒకే ఒక ఫీజు ఏంటి అంటే మీరు మెంబర్షిప్ ఫామ్ నింపాలి, అంతకంటే మీరేం ఫీజు ఇవ్వక్కర్లే. రెండు నిమిషాలు టైం కూడా ఇవ్వాలండి, నింపాలి కదా అది. అంచేత అప్లికేషన్ ఫామ్స్ ఇక్కడ పెట్టమని నేను అడిగాను. నేను మీ పిల్లలు ఎంతమంది ఆ ఏజ్ గ్రూప్ లో పడతారో, మీ స్నేహితులు ఆ ఏజ్ గ్రూప్ లో పడతారో మీరు తక్షణం చేయటం అనేది ఒకటి నేర్చుకోండి. రేపు అనగానే అంచేత అదొకటి చూసుకోండి. డియా గురించి సౌత్ ఇండియాలో ఈ డివైన్ ఇండియా యూత్ అసోసియేషన్ కార్యక్రమాలకి బాధ్యత తీసుకున్నటువంటి వాళ్ళు అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇప్పుడే ఇక్కడికి రాబోయే ముందే వాళ్ళు ఆ నేషనల్ కాన్ఫరెన్స్, ఇంటర్నేషనల్ నేషనల్ ఇండియా కాన్ఫరెన్స్ ఇండియా దానికి వెళ్లి వస్తున్నారు. వచ్చి అక్కడ ప్రోగ్రామ్స్ మన్ని కూడా చేసుకోవచ్చు అని అంటూ ఉంటే, మరి మనం ఇక్కడ చేస్తున్నాం సత్యయాగం ప్రోగ్రాము, చూస్తే చాలా కరెక్ట్గానే ఉంది కదా. అంచేత దియాకి మార్గదర్శకులు ఎవరు ఇప్పుడు? అచ్చే తాత, ఆయన ఒక్కడేనా? మీరందరూ ఆయన ఒక్కడే నుంచోమన్నా. ఎందుకు నించోమన్నాను? ఆయన ఉన్నటువంటి వయసులో, ఆయనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్తో మనందరికంటే కూడా బాగా చేయగలుగుతున్నాడు కనుక ఆయన క్రియాశీలతకు, ప్రేమకు మనము, మరి మమ్మల్ని కూడా నుంచోపెట్టండి అని ఎవరో అంటున్నారు. వాళ్ళ మనసులో ఉన్నది నాకు అర్థమైంది కనుక నుంచోపెట్టాలే కనుక ఒకసారి అందరూ లేచి నుంచో, మీరందరూ ఆ డివైన్ ఇండియా యూత్ అసోసియేషన్ కి మార్గదర్శకులు. కార్యక్రమాన్ని చెప్పే విధానము, ఈ లెక్చర్స్ అన్ని మీరు వింటున్నారు. మీరు తెలుగులోనే చెప్పండి, కూర్చోండి. ఇంకా మీరు తెలుగులో చెప్తే వాళ్ళు వచ్చి ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసుకుంటారు. ఈ విషయం ఏ భాషలో చెప్పినా పర్వాలే, భాష వచ్చిన వాళ్ళు ట్రాన్స్లేట్ చేసుకుంటాడు. అంటే మీరందరూ కూడా స్వయముగా గాయత్రి ఆర్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ నేర్చుకోవటమే కాకుండా యూత్కు కూడా తీసుకెళ్లేటటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. ఇంకొక బాధ్యత కూడా చెప్పాను, చిన్నపిల్లలందరినీ మీరు నిద్రలేపగానే ఏం చేయించాలి? గుంజీలు తీయించాలి. దాన్ని మనం గుంజీలు అనొద్దండి, సూపర్ బ్రెయిన్ యోగా వాళ్ళు పెట్టిన పేరు, విదేశీయులు పెట్టిన పేరు. అంచేత ఇవంతా కూడా మీ జీవితాన్ని మార్చివేసేటువంటి టెక్నిక్స్, అవి మీకు అందజేస్తున్నాయి. దాని డీటెయిల్స్ అన్ని కూడా ఇందులో వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క జీవితాన్ని మీరు చాలా జాగ్రత్తగా చదవండి. మీరు శ్రేష్ఠులు అవ్వాలి అంటే, నేను క్యాస్ట్ గురించి మాట్లాడటం లేదు, శ్రేష్ఠులు చెట్టులు అంటే మీ మనస్సులో ఏం మిగులుతుంది? వైశ్య కమ్యూనిటీ మిగులుతుంది, దాని గురించి నేను మాట్లాడటం. శ్రేష్ఠత్వం అన్నది ఒక కమ్యూనిటీకి చెందింది కాదు, అది శ్రేష్ఠుడు ఎవడైనా అవ్వచ్చు. శ్రేష్ఠత్వంతో పాటు చాలా మందికి ప్రాబ్లం ఏంటంటూ ఉంటే సంపద ఉండదు. ఇవి రెండు కూడా ఆ వాసవి కన్యకా పరమేశ్వరి జీవిత విధానం మనకి తెలుపుతుంది. నిన్న కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చాను. అంచేత మీరు ఈ సీడీలు కాస్త జాగ్రత్తగా విని దాన్ని ఉపయోగించుకోండి. ఎప్పుడు ఆవిడ స్వప్నలోకి ఉపయోగించుకుంది, ఎప్పుడు నిద్రాస్థితిని ఉపయోగించుకుంది, ఎప్పుడు జాగ్రత్తావస్థను ఉపయోగించుకుంది ఆవిడ. దీనంతటికీ ఆధారం ఎవరు అంటే శంకరాచార్యులు వారు, శ్రీరామానుజాచార్యులు వారు, మధ్వాచార్యులు వారు. ఇక్కడ కన్ఫ్యూజన్ అది లేకుండా రామాయణానికి వీళ్లకి ఉన్నటువంటి సంబంధం కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రాముడు తన కార్యక్రమాలన్నీ చేసుకుంటున్న హృదయంలో శివుడు ఉండేవాడు. అందుకే ఎక్కడ రామేశ్వరం అని, ఇక్కడ శ్రీరామ తీర్థం అని, ఇక్కడికి చాలా దగ్గరగా ఇక్కడ మనకి వాళ్ళ ఆశ్రమాన్ని మనకు అందజేసి మన కార్యక్రమాలన్నీ అక్కడ చేసుకోవాలని ఒక వ్యక్తి వచ్చి ఆశ్రమం ఇచ్చాడు కదా, అక్కడ కూడా శివుడు, రాముడు ప్రతిష్ఠించిన శివలింగమే ఉంది భూగర్భంలో, శ్రీరామతీర్థం అని. అక్కడ గాయత్రి దేవాలయం కూడా వచ్చింది అని చెప్తే శ్రీరామతీర్థ గాయత్రి దేవాలయం ఆశ్రమం యొక్క ముఖద్వారం అని చెప్తే రాముడు శివుడు స్థాపన చేశాడు. ఇప్పుడు శివుడు ఏం చేస్తున్నాడు? రామస్థాపన చేస్తున్నాడు. అంచేత ఇప్పుడు శివ కార్యక్రమం జరుగుతోంది, మహాకాలుని యొక్క కార్యక్రమం జరుగుతోంది. శివుని అవతారం ఎవరు? శంకరాచార్యులు వారు. లింక్ మీకు రామాయణంలో కన్ఫ్యూజన్స్ కొన్ని ఉన్నాయి, అవి కన్ఫ్యూజన్స్ కాదు, కానీ ఇప్పుడు మీరు ఇతరులకి చెప్పేటప్పుడు అలా కన్ఫ్యూజ్ చేయకుండా డైరెక్ట్ గా చెప్పండి. అంచేత రాముడి కార్యం ఇంకా మొదలవబోతోంది, ఇక్ష్వాకు వంశం స్టార్ట్ అవుతోంది. ఇవాళ నేను కొంతమందిని పిలిచానండి, ఇక్ష్వాకు వంశీయుల్ని. ఎవరైనా వచ్చారా? ఎవరు? అర్థమైంది కదా. మరి ఇప్పుడు మీరు ఇక్ష్వాకు వంశీయులు, ఎవరి కార్యక్రమానికి ఇప్పుడు మీరు నిలబెట్టాలి? మహాకాలుడి శంకరాచార్యుల వారి యొక్క కార్యక్రమానికి నిలబెట్టాలి. అప్పుడు రాముడే ఆ శివుణ్ణి స్థాపించాడు, ఆ శివుని అవతారమే శంకరాచార్యులు వారు. ఇంకా మళ్ళా రాముడు ఏం చేయాలి? ఇక్ష్వాకువంశంలో ఈ గాయత్రి మంత్రం యొక్క ఆ లాంజివిటీ ఇన్ సన్, సూర్యుడి యొక్క జీవ విజ్ఞానాన్ని ప్రపంచానికి అందజేయాలి ఇక్ష్వాకువంశీయులుగా. అంచేత శంకరుడు రామాయణానికి లింక్ అర్థమైంది కదా. దీని తర్వాత రాముడు పుట్టినప్పుడు, రాముడు విష్ణు వంశ అయినప్పుడు లక్ష్మణుడు ఎవరే వంశ తెలుసా? ఆదిశేషుడు, అనంతుడు అని కూడా అంటూ ఉన్నాం. ద్వాపరంలో అతను బలరాముడుగా పుట్టాడు కసి తీర్చుకోవటానికి, కాని మంచివాడు. అన్నగా రాముడు లక్ష్మణుడు ఏం చేశాడు? 14 ఏళ్ళు నిద్ర లేకుండా చేశాడు. సరే నేను అన్నగా వస్తాను అనుకుని కసితో వచ్చాడు, కాని తన నిద్రపోయాడు. దాని తర్వాత కలియుగంలో అతనే శ్రీరామానుజాచార్యులుగా పుట్టారు. జ్యోతిష్ శాస్త్రం తెలుసుకున్న వాళ్ళకి, పురాణాలలో ఉన్నటువంటి శ్లోకాలను అవన్నీ కూడా సమీకరించి శ్రీమద్ రామానుజాచార్యులు వారు ఎవరవుతారు? లక్ష్మణుడు అవుతారు. అది నిద్రాస్థితి సమాధి స్థితి శంకరాచార్యులు వారు అయితే, శ్రీ రామానుజాచార్యులు వారు లక్ష్మణుడి అవతారం ఏమందించారు? స్వప్నావస్థ, స్వప్న స్థితి ఎలా వాడుకోవాలి. దాని తర్వాత రామాయణ కాలంలో రామకార్యానికి చాలా హెల్ప్ చేసినటువంటి వ్యక్తి, నిజంగా హెల్ప్ అసలు మొదలెట్టినటువంటి వ్యక్తి హనుమంతుడు, వాయుపుత్రుడు. ఆ హనుమంతుడే మహాభారత కాలంలో మళ్ళా వాయుపుత్రుడే భీముడు. భీముడు కూడా వాయు యొక్క పుత్రుడు. మళ్ళా ఈ కాలంలో మధ్వాచార్యులు. ఆయన కొన్ని టన్నుల రాయి ఒక వేలి మీద ఎత్తి పక్కన ఇక్కడ ఎక్కడో పెట్టారు, దాని మీద రాశి కూడా ఉంది, ఫలానా తారీఖున మధ్వాచార్యులు దీన్ని ఇలా పక్కన పెట్టారు అని నాకు లైఫ్ హిస్టరీలో చూశాను నేను. అంచేత హనుమంతుడి యొక్క అవతారం ఎవరు? ఇంకెవరు మిగిలేరు రామాయణంలో? భరత శత్రుఘ్నులు ఎవరు? భరతుడు ఏం చేశాడు? పాదుకలు కదా, దేవాలయాల్లో మీ శిరస్సు మీద పాదుకలు మీరు పెట్టుకుంటున్నారు కదా, అంటే భరతులు ఎవరు? మీరందరూ. కానీ రామరాజ్యం చేస్తే పాదుకలు పెట్టుకుంటే అవదు. శిరస్సు మీద పాదుకలు పెట్టుకుని ఏం చేయాలి? మీరు మీ మీ ఏరియాలో రామరాజ్యం చేయండి. మరి శత్రుఘ్నులు ఎవరు? హనుమంతుడు ఎవడో అర్థమైపోయింది అక్కడ కనిపిస్తున్నారు. శత్రుఘ్నుడు ఏం చేశాడు? ఎవరితో ఉన్నాడు? భక్తులతో పాటే ఉన్నారు కదా. అంతే, శత్రుఘ్నులు ఎవరు? మీతో పాటు ఉన్నవారు. అర్థమైందా? అంచేత ఒక విశాలమైనటువంటి రామరాజ్య స్థాపన కావలసినటువంటి సమూహం మన ముందే ఉన్నది. భరత శత్రుఘ్నులు మీరు, మీ కుటుంబాలు, లేకపోతే మీ పరివారాలు. పరివారాలు అంటే నేను మీ రక్త కుటుంబం గురించి మాట్లాడుతాను. మీరు గాయత్రి పరివారానికి చెందిన వాళ్ళ, సాయి పరివారానికి చెందిన వాళ్ళ, మళ్ళా సిద్ధిసాయి పరివారిక, సత్యసాయి పరివారిక, మీ ఇష్టం. మార్చుకోమని చెప్తున్నాను నేను. మార్చుకుంటారా? ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ కుటుంబాన్ని మార్చుకోకండి. మీరు మార్చుకోలేరు కూడా మీరు అనుకున్న తల్లిదండ్రుని ఎలా మార్చుకుంటారు పరివారాన్ని? అంచేత మీరు ఏ గురువు యొక్క మార్గంలో, ఏ పరివారం యొక్క మార్గంలో, ఏ సంస్థ యొక్క మార్గంలో మీరు ఉంటున్నారో అదే మార్గంలోనే మీరు భర్త శత్రుఘ్నులు. రామలక్ష్మణులతో లేరు వాళ్ళు. యుద్దం జరుగుతున్నప్పుడు కూడా భర్త శత్రుఘ్నులు రాముడి దగ్గరికి వచ్చారా? కాలే, వాళ్ళ అయోధ్యలోనే వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. మీరు ఎక్కడెక్కడ ఎలా ఉన్నారో అలా చేసుకోండి. ఈ విధంగా ఏర్పడినటువంటి రామ లక్ష్మణ హనుమాన్ భరత శత్రుఘ్నులు. అర్థమైందా? క్లియర్ గా ఉందా అందరికీ? నా చేతి కన్ఫ్యూజ్ చేసిందా? రాముడు బదులు మహాకాలుడు, శంకరాచార్యుడు, ఆయన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు ఇక్ష్వాకు వంశానికే చెందిన వాళ్ళు డైరెక్ట్ గానే. దాని తర్వాత లక్ష్మణుడు. లక్ష్మణుడు ఎవరు? రామానుజాచార్యులు వారు. హనుమంతుడెవడు? మధ్వాచార్యులు వారు. మరి భర్త శత్రుఘ్నులు మీరు, మీ కుటుంబం, ఈ సమూహం అంతా కూడా పృథ్వీని స్వర్గంగా మారుస్తుంది అంటే మీకు డౌట్ ఎందుకు వస్తుంది? చాలా సహజంగా సులభంగా జరిగిపోతుంది. అంచేత దానికి కావలసినటువంటి విశేషాలన్నీ కూడా చేయవలసిన సాధనలు మీ చేత చేయిస్తూనే ఉన్నాను, చేస్తోన్నది. ఇది కరిటన్ రైజర్ గా చేస్తున్నాం కనుక ఒక క్లాస్ లాగా నేను మీకు చెప్పటం లేదు. చేయవలసింది లక్ష్యాలు, మనం ఎంత గొప్ప సంస్కృతికి చెందిన వాళ్ళం, మన వెనకాతల ఎంతమంది ఋషులు వాళ్లు పనిచేస్తున్నారో. ప్రతిరోజు రాత్రి మీరు శిరస్సు పైకెత్తితే ఋషులే పనిచేస్తున్నారు, మనం గుర్తించటం లేదు వాళ్ళని. అంచేత మనం ఈ నక్షత్రాలలో చూడవలసినటువంటి ఆ దేవతల్ని, దాన్ని మీరు ఎలా చూడవచ్చు, ఆ రూపాలని, వాటిని మీరు దర్శించడానికి రెడీ అవ్వాలి. అంచేత దివ్య శ్రవణము, దివ్య స్పర్శతో పాటు మీకేం కావాలి? దివ్య దృష్టి కావాలి కనుక. మరి మెడిసిన్ లో ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి దివ్య దృష్టి కావాలంటే. దివ్య స్పర్శ అది కావాలి అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. దివ్య శ్రవణం కావాలంటే ఇయర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తారు. నేను ఏ స్పెషలిస్టును కాదు. అందువల్ల మీకు దివ్య దృష్టి ఇవ్వగలిగేటటువంటి ఐ స్పెషలిస్ట్ మీ దగ్గరికి రాబోతున్నాడు. కానీ ఐ స్పెషలిస్ట్ని మీరు గుర్తుంచుకోవాలి కదా. అంచేత ఆ దివ్య దృష్టి సాధన చేసుకోండి. ఒకసారి కళ్ళు మూసుకుని తమాషాగా మీరు కళ్ళు తెచ్చేసరికి మార్పు ఏమొస్తుంది అంటే నేనుండను, ఇక్కడ మీకు ఐ స్పెషలిస్ట్ వస్తాడు. కళ్ళు మూసుకోండి. కానీ ఆ దివ్య శ్రవణము అది చేసుకోండి. అది ఇప్పుడు ఎందుకు ఎక్స్ట్రాగా చేయమంటున్నా అంటే ఇవాళ రాత్రి కూడా 1 గంటల నుంచి 2 గంటలకు చేసుకోండి. హిమాలయాలలో ఆ టైం అప్పుడే అక్కడ వాళ్ళ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. అంతేత కొంచెం మీ ఇంద్రియాలని షార్పెన్ చేసుకోండి. ఈ లోపల నేను ఇన్విటేషన్ పంపించి, కారు పంపించి ఆయన ఉన్న దగ్గర నుంచి ఆ ఐ స్పెషలిస్ట్ని తీసుకొస్తాను. అంతేత కారు తప్పుడు మళ్లీ ఇక్కడ వచ్చేంత వరకు మీరు కళ్ళు తెరవకండి. కొంచెం మనస్సుని సమర్పణ భావంలో ఉంచుకోండి.